அவித்யானாமந்தஸ்திமிர்மிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யம் த்வைபாயனோ விரககாதராஜுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹு தம் சர்வபூதஹ்ருதயம் முனிம் வானதோஸ்மி. நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம் யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரஹோ ரசிகாஹ புவி பாவுகாஹ. ஸ்ரீ கைவல்யபதம் புச்சேருடகுனை சிந்தில் சதன் லோகரக்ஷைகாரம்பகு பக்தபாலனகளாசம்ரம்பகுன் தானவோத்ரேகஸ்தம்பகு கேளிலோல விலசத்ருக்ஜாலசம்பூத நானாகல்ஜாதபவண்டகும்பகு மகானந்தங்கநாடும்பகுன் ஸ்ரீ கைவல்யபதம் புச்சேருடகுனை சிந்திஞ்சதன். சமஸ்த சன்மங்களான சந்து. ஈ சராச்சர ஜகத்தந்தடிக்கு மூல காரகுடைன பரபிரம்மஸ்வரூபானிக்கு அநேக நாமாலு. த்ரிமூர்த்தியாத்மகுடை சிருஷ்டின் நடிப்பிஸ்துன்ன பிரஜா சிருஷ்டி செய்யடம் கோசம் கொந்தமந்தி சகாயகுல்னி லோகானிக்கு அந்தாடு பகவந்துடு. வாசுதேவுடு அனை சப்தானிக்கு அர்த்தம் அன்னிட்டிலோ தானுண்டேவாடு அன்னி தனலோ உண்டேவன் அர்த்தம். அதுக்கே தெக்கனகாரு கூட உத்தியோக பர்வம்லோ எல்லையந்துனு தா வசியஞ்சுட்டெல்ல தனையந்து வசியஞ்சுட வாசுதேவுடனு பதமுனக்கு அர்த்தம் அன்று அட்டாடு. அன்னிண்ட தானுண்டாடு அன்னி தனலோ உண்டாய் அன்னி தனலோ உண்டி தான் அன்னிட உண்டே சர்வாந்தர்யாமே அர்த்தம். ஆயன லேனு சோட்டு லேது அந்தவல்ல வாசுதேவுடு அன்னார். அது தெளிஸ்தே வாடே மகாத்முடு. கேவலம் வசுதேவுடிக்கு கொடுக்கு அவ்வளம் வல்ல மாத்தமே வாசுதேவுடைத்தே துவாபரயோகம் தாக்கா ஆயனக்கு வாசுதேவுடு அனை பேர் லேக்கா உண்டாலி. காரி ஏனாடோ கிருதயுகம்லோ வேதாலலோ கூட வாசுதேவ சப்தம் உன்னதன்மாட. ராமுடு புட்டடானிக்கு முந்து ராமநாமம் உண்டுகா விஷ்ணு புராணம்லோ பிரஹ்லாதுடு ராமநாமம் ஜெபிச்சாடு அன்னார். நரசிம்ஹ சரித்திர விஷ்ணு புராணம்லோ எக்குவா உண்டுது. அதுலோ ராமநாம ஜபதாம் குதோ பயம் ராம ராமாணி ஜெபிச்சேவாடிக்கு பயம் எக்கடதாடு பிரஹ்லாதுடு. கொந்தரிக்கேமோ அமாயக பிரசனலு வஸ்தாய். ராமுடு த்ரேதாயுகம்லோ புடித்தே எப்படோ கிருதயுகம் வாடேன பிரஹ்லாதுடு ராமா எலா அன்னாடனி. ராமுடு புட்டடானிக்கு பூர்வம் ராமுடு லேரா? பரசுராமுடி பேர் ராமுடு கதா. ராமுடு கண்டே முந்துவாடே கதா ஆயன கிருதயுகம் நாட்டுவாடு ஜமதக்கினி புத்திரடு. பரசுவு சேத்துல பட்டுக்கோடம் வல்ல பரசுராமுடு அன்னாரு. அலகே ராமசப்தம் வேதாலலோ உன்னதி விஷ்ணு சகஸ்ரநாமம்லோ உன்னதி. காபட்டி ராமுடனே பேரு பகவந்துனிக்கு எப்படி உன்னதி? தசரதுடு ஆ பேரு பெட்டுக்குனாடு கொடுக்கி அவதாரமூர்த்திக்கு. அலகே கிருஷ்ணசப்தம் கூட ஈ கிருஷ்ணுடு அவதரிச்சடானிக்கு முந்தே கோலோகம்லோ கிருஷ்ணுடனே ரூபந்தோ ஆயன எப்படி உன்னாடு? ఆ విధంగానే వాసుదేవనామం ఎంతో ప్రాచీనమైనది. వాటిని మళ్ళీ వసుదేవుని కొడుకై పుట్టాక కూడా ధరించాడు. వసుదేవస్య అపత్యంపుమాన్ వాసుదేవ, వసుదేవుడి కొడుకు కనుక వాసుదేవుడు అన్నారు. కాబట్టి అంతటా వ్యాపించిన వాడు అని అంతరార్థం వాసుదేవుడు అంటే. అసలు దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో ఉన్నంత గొప్పగా ఇంకెక్కడ ఉండదు. అందులోనే ఆ మార్కండేయ పురాణంలో అరయన్ వర్ణము పేరు రూపమును లేక అత్యంత తేజోమయ స్ఫురణా సంపద కలిగి సర్వగతి సంపూర్ణత్వముంచింది వేతరజసత్తతమోగతిత్వ విగత స్ఫూర్తిం పొంది వాసుదేవుండను నామంబగు అంటాడు. అంటే గుణము లేక రంగు లేక రూపము లేక అంతటా వ్యాపించి సర్వగతి అంటే అన్ని చోట్లకి వెళ్ళగలిగే స్థితి ఉండి సంపూర్ణత్వము పొంది అన్ని శక్తులు పొంది. సహజంగా ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది, ఇంకో శక్తి ఉండకపోవచ్చు. ఒకడు పాడతాడు మాట్లాడలేడు, ఒకడు మాట్లాడతాడు ఇంకోడు పాడలేడు, పాడి మాట్లాడేవాడు చూడకుండా చెప్పలేకపోవచ్చు, చూడకుండా చెప్పగలిగేవాడికి ఈ శక్తి లేకపోవచ్చు, ఇవన్నీ ఉన్నవాడికి అసలు పాండిత్యం లేకపోవచ్చు, లేదా రూపం లేకపోవచ్చు, ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ లోపము లేకపోతే దాన్ని సంపూర్ణత్వం అంటారు. అటువంటి సంపూర్ణత్వము కలిగి రజోగుణము తమోగుణము సత్వగుణం అనే మూడింటికి అతీతుడై కూడా సత్వగుణం ఉన్నట్టు నటిస్తూ ఉండేటటువంటి వాణ్ణి, అటువంటి తేజోమయ స్ఫురణ సంపద కలిగినటువంటి వాణ్ణి వాసుదేవుడు అంటారు అని. వాసుదేవుడు అంటే ఇంత నిర్వచనం చెప్పారు. అటువంటి వాసుదేవుడు కొంతమందిని తనకి సృష్టి కోసం పెట్టుకున్నాడు. ఆ సృష్టి ఏర్పాటు చేయడం కోసం పెట్టుకున్న వాళ్ళలో బ్రహ్మకి సహాయకారకులకి ప్రజాపతులు అని పేరు. దక్షుడు ఒక ప్రజాపతి, అంగిరుడు ఒక ప్రజాపతి, ఇలాంటి ప్రజాపతులు చాలామంది ఆయనకి సహాయంగా ఉండి మానవుల్ని జంతువుల్ని సృష్టించేవారట. ఈ ప్రజాపతులే కాకుండా ఇంకా మానవ సృష్టి జరగడం కోసం మనువులు అనే వాళ్ళని సృష్టించాడు. అందులో మొట్టమొదటి మనువు పేరు స్వయంభువ మనువు. ఆయనకి శతరూప అనే ఒక భార్యనిచ్చాడు. బ్రహ్మదేవుడు తన కుడివైపు నుంచి స్వయంభువ మనువుని సృష్టించాడు, ఎడమవైపు నుంచి శతరూప అనే ఒక అందగత్తెను సృష్టించాడు. ఈ ఇద్దరిని మొట్టమొదటి దంపతులు అంటారు. ఈ శతరూప స్వయంభువులకి ప్రియవ్రతుడు ఉత్తానపోదుడు పుట్టారు. ఉత్తానపోదుడికి ధ్రువుడు ఉత్తముడు పుట్టారు. ఆ ధ్రువుడి చరిత్ర జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఇంకా రెండో వాడైనటువంటి ప్రియవ్రతుడికి 10 మంది కుమారులు పుట్టుకొచ్చారు. ఇలా ఈ వంశం జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఈ స్వయంభువ మనువు కాలంలో ధర్మం 4 పాదాల నడిచింది. ఆయన తపస్సు చేసి ప్రజలు ఇలా నడుచుకుంటే బాగుపడతారని చెప్పి శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత కాలంలో 2వ మనువు వచ్చాడు. 43,20,000 సంవత్సరాల తర్వాత 4 యుగాలు గడిచాక కొంత జలప్రలయం వస్తుంది. ఆ జలప్రలయం తర్వాత మళ్ళీ కొత్త మనువు పుడతాడనమాట. ఇప్పుడు మనకి కలియుగం జరుగుతోంది. ఈ కలియుగం పూర్తయ్యేసరికి 432,000 సంవత్సరాల్లో ఇంత చేసి 5,128 ఉన్నాం మనం. ఇంకా మిగతా 7 కూడా గడిచాక అప్పటికి మొత్తం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపి 43,20,000 సంవత్సరాలు గడుస్తుంది. ఇది గడవగానే జగత్తు జలంలో కలిసిపోతుంది. ఈ జలప్రలయం అయ్యాక మళ్ళీ కొత్తగా సృష్టి ఏర్పడుతుంది. ఆ సృష్టి ఏర్పడేటప్పుడు కొత్త మనువు వస్తాడు. ఇప్పుడున్న మనువు గారు 7వ మనువు అనమాట. మనకు మొదటి మనువు స్వయంభువు అని చెప్పుకున్నాక 2వవాడు స్వరోచిషుడు, 3వవాడు ఉత్తముడు, 4వవాడు తామసుడు, 5వవాడు రైవతుడు, 6వవాడు చాక్షుషుడు, ఇప్పుడు 7వవాడు వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఈ వైవస్వత మనువునే శ్రాద్ధదేవుడు అని కూడా అంటారు. ఆ తర్వాత కాలంలో సూర్యసావర్ణి మనువు, తర్వాత దక్షసావర్ణి, ఆ తర్వాత మేరుసావర్ణి, ఆ తర్వాత రుద్రసావర్ణి, ఆ తర్వాత బ్రహ్మసావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, ఆ తర్వాత భౌత్యుడు, ఇలా మొత్తం 14 మంది మనువులు అలా రొటేట్ అవుతారు. ఏ వీళ్ళు తప్ప బయటవాడు ఎవడు అందులో ఇరుక్కోడు. ఆ చక్రంలోకి వచ్చే శక్తి ఉండదు, ఉన్నా ప్రమాదం గనక. సూర్యుడికి దగ్గరగా పెడితే ఎలా భస్మం అయిపోతారో ఈ 14 మంది మనువులు తప్ప మరో కొత్తవాడు ఆ చక్రంలోకి అడుగు పెడితే భస్మం అయిపోతారంటే అంత శక్తి లేదు కాబట్టి వాళ్ళకి మాత్రమే భగవంతుడు శ్రీమన్నారాయణుడు మనుశక్తి ఇచ్చాడు. మనువు కొడుకులం కనుక మనల్ని ఏమన్నారు, మానవులు అన్నారు. చాలామంది ఎంతవరకు మనువుని ద్వేషిస్తున్నారు, మనువాదం అంటూ పిచ్చపీనుగులు. అసలు నీ పేరే మానవుడు. మనోహ అపత్యంపుమాన్ మానవ, మనువు కొడుకు కాబట్టి మానవుడివి. నువ్వు మానవుడివి అనే పేరున్నంతకాలం నువ్వు మనువువే, నేను మనిషిని కాదు నువ్వు రాక్షసుడు అనుకుంటే అది వేరే విషయం. ఆ రాక్షసుడు కూడా మళ్ళీ మనువు కొడుకులే, అది మర్చిపోవద్దు మనం. ఆఖరికి రాక్షసులైన దేవతలైన అందరూ కశ్యప ప్రజాపతి సంతానమే కదా. ఈ కశ్యపుడు ఆ మనువుకి సంబంధించిన వాడే కాబట్టి ఏ రకంగా చూచినా ఎంత ద్వేషిద్దామన్నా నీ కన్న తండ్రిని నువ్వు ద్వేషిస్తున్నావు అని అర్థం అనమాట. అంతరార్థం ఇంత పిచ్చి పేరుగుని ఎక్కడ చూడలేదు ఈ సృష్టిలో. ఈ మధ్యకాలంలో అజ్ఞానులు మూర్ఖులు పిడివాదులు ఎక్కువైపోయి మనువాదం అని దానికి పేరు పెట్టారు. మనువుకి వాదం ఏం లేదు, మనిషి సుఖంగా ఉండడానికి ఏర్పాట్లు చేశాడంతే. ఒరే కరెంట్లో వేలెడితే చస్తావురా అంటే నేనెందుకు వేలు పెట్టకూడదంటే పెట్టు, తర్వాత ఎలాగో చస్తావు. ఈ మధ్యన కుర్రాడు అప్పులు పాలైపోయాట. అప్పులు తీరడం కోసం ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అవతల వాళ్ళకి 73 లక్షలు ఎగ్గొట్టాడు, కాస్తా కోస్తా కాదు. ఫ్యూజులు తీసి అందులో వేలెట్టాడు ఓ దాంట్లో. ఏమి షాక్ కొట్లా చీ ఇలా ఉందని రెండో చేయి పెట్టాడు రెండో దాంట్లో. ఆశ్చర్యం, విశాఖపట్నంలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చేతులు కాలిపోయి తీసేశారు. ఇప్పుడు ఈ చేతులు పోయి పెళ్ళాంచే చాకరీ చేయించుకుంటూ ఆవిడ రోజు తిట్టుకోలేక పొగడలేక ఏడుస్తూ ఉంటే బతుకుతున్నాడు. కాబట్టి నువ్వు చద్దామన్నా చావలేవు, బతకాలన్నా బాగా ఇంకో చేయలేవు. తల్లిదండ్రుల్ని ద్వేషించడమో లేకపోతే పెద్దలు ఏదన్నా చెబితే కాదనంటే ఫలితం ఇది. కరెంటులో వేలు పెడితే షాక్ కొడుతుందంటే నేను పెడతానన్నవాడిని అజ్ఞానం అంటాం కదా. ఈ పని చేస్తే నీకు నష్టమురా నీకు తెలియదు అంటే అందులో ఏదో శాస్త్రీయత కావాలంటాడు. శాస్త్రీయత అంటే ఏమిటి, నువ్వు చచ్చాక పరిశీలించితే శాస్త్రీయత, చావకుండా చూసేది శాస్త్రీయత. కాబట్టి మనువు ఎప్పుడు సర్వనాశనం అయ్యే మాటలు చెప్పలా, లోక శ్రేయస్సు కోసం కొన్ని చెప్పాడు. బయట ఉన్నప్పుడు ఆడవాళ్ళు వంట చేస్తే దానివల్ల వచ్చే నష్టం శరీరంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఆడవాళ్ళకి శరీరం పెరిగిపోవడానికి కానీ కిడ్నీ ట్రబుల్స్ కానీ గల కారణం ఈ బయట ఉన్నప్పుడు చేయరాని పనులు చేయడమే చెబుతున్నారు ఇప్పుడు డాక్టర్లు. ఇది వద్దన్నాడు, అది తప్ప. మమ్మల్ని మూల కూర్చోబెట్టావా అంటే ఆ మూల నీకు విశ్రాంతి ఎంతో లాభం. అక్కడ అశుచిగా కూర్చోమని కాదు, పనులు చేయకుండా విశ్రాంతిగా ఆ కాలంలో కూర్చో, ఆ కాలంలో శరీరంలో మార్పు వస్తుంది తప్పదు అది. అలాగే మనిషికి శవం వచ్చినప్పుడు మైల వచ్చినప్పుడు కొన్ని నష్టాలు ఉన్నాయి శరీరంలో, అవి నీ సూక్ష్మ బుద్ధికి అందకపోవచ్చు కానీ భగవంతునికి తెలుసు కనుక మనం ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో చెప్పాడు. అలా చెప్పినటువంటి మనువులలో అత్యద్భుత దివ్య మనువు ఒకడు ఇప్పుడున్న వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు కాలంలో ఒక తమాషా జరిగిందిట. కశ్యపుడు అనే ప్రజాపతికి 14 మంది భార్యలు ఉన్నారు. అతిథి వల్ల దేవతలు పుట్టుకొచ్చారు. అతిథి కొడుకులు గనక వీళ్ళందరిని ఏమంటారు, ఆదిత్యులు అంటారు. ఇంద్రుడు, సూర్యుడు, ఇంకా తక్కినటువంటి విశ్వదేవతలు వీళ్ళంతా కూడా. ఇంకా దితి వల్ల కొంతమంది కొడుకులు పుట్టారు, వీరిని దైత్యులు అన్నారు. దితి కొడుకులు గనక, ఈ దితి కొడుకుల్లో హిరణ్యకశిపుడు వరసగా 4 కుమారుల్ని కన్నాడు. అందులో పెద్దవాడు ప్రహ్లాదుడని మనం చెప్పుకున్నాం నిన్న. ఈ ప్రహ్లాదుడికి చాలామంది కొడుకులు ఉన్నారు, అందులో పెద్ద కొడుకు ఒకడున్నాడు, వాడి పేరు విరోచనుడు. రోచనము అంటే కాంతి, విశేషమైన కాంతి కలిగిన వాడు గనక ఆయన విరోచనుడు అన్నారు. విరోచనం అంటే మీరు అనుకున్నది కాదు, అది ఒక అద్భుతమైన కాంతిస్వరూపం అని అర్థం అనమాట. అతనికి బలిచక్రవర్తి మొదలైన కుమారులు ఉన్నారు ఈ విరోచనుడికి. ఈ బలిచక్రవర్తి కాలంలో దుర్వాస మహర్షి ఒకనాడు వైకుంఠానికి వెళ్ళాట. శ్రీ మహావిష్ణువుకి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. ఆ సమయంలో ఊర్వశి అక్కడికి వచ్చి శ్రీ మహావిష్ణువుకి ఒక పూలమాల సమర్పించింది. గురువులకి కానీ భగవంతునికి కానీ పూలమాలలు ఇవ్వడం చాలా పుణ్యమని శాస్త్రం చెబుతున్నది. ఎవడైనా గురువులకి లేక భగవంతుడికి పుష్పమాల సమర్పిస్తే యావజ్జీవితం జ్ఞానంతో ఉంటాడు, అజ్ఞానం రాదట. అందుకని వీలున్నప్పుడల్లా పాదాలని కానీ శిరస్సుని కానీ పువ్వులతో పూజించమని మంత్రశాస్త్రం చెబుతోంది. అందుకని ఊర్వశి పూలమాల విష్ణువుకి సమర్పించగానే ఆయన భక్తితో నమస్కరించిన దుర్వాసుడి మెడలో వేశాడు ఆ దండ. దుర్వాసుడు వినయంగా నమస్కరించి ఆ దండ మెడలో వేసుకుని వస్తున్నాడు. ఎవరికి ఇద్దాం ఈ విష్ణుమాల, అవసరం ఎవరికి ఉంది అనుకుంటూ వచ్చేట బయటికి. ఎందుకంటే విష్ణువుకి సంబంధించిన మాల్యము మన చేతికి రాగానే వినయంగా కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకోవాలని. విష్ణువాలయానికి ఎప్పుడైనా వెళ్ళగానే ఒక పువ్వు చేతిలో పెట్టారనుకోండి, ఆ పువ్వుని కళ్ళకద్దుకుని శిరస్సు మీద పెట్టుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది, సంపదలు కలిగి తీరతాయి. ఇందులో మొహమాటం లేదు. పొరపాటున దాన్ని నేల మీద పారేసావా దరిద్రుడు అవుతావు, అప్పులు పాలు అవుతావని మనకి వామకేశ్వర తంత్రం చెబుతోంది. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఇదే కథ ఉంది. అదే శివాలయానికి పెడితేనో అంత శక్తి నీకు లేదు గనక శివుడి నిర్మాల్యం దాన్ని నంది మీద పెట్టాలి. రెండవది, తులసి గనక ఏ గుళ్ళో అయినా ఇస్తే తులసిని మాత్రం శిరస్సు మీద పెట్టుకోరాదు, తులసిని తల మీద పెట్టుకున్నవాడు మూర్ఖుడై పుడతాడు. రెండవది, తులసిని ఎంత జ్ఞానికైనా పాదపూజకి వాడకూడదు, ఒక్క భగవంతునికి తప్ప. మామూలు మానవులు నేను సాక్షాత్తు మీకు గురువుని అవ్వచ్చుగాక, లేకపోతే ఇంకొకటి ఎవడం మహాగురువు రావచ్చుగాక, తులసిని మాత్రం పాదాల దగ్గర ఉంచరాదు. ఇది చేసినవాడు కూడా దరిద్రుడై పుడతాడు. ఇవి నియమాలు, పురాణ వాక్యాలు. శ్రీకృష్ణుడి అవతారమూర్తులైన విష్ణువతారమూర్తులైన వ్యక్తులు ఎవరైనా మీకు అనిపిస్తే తప్ప పాదాల మీద పొరపాటును కూడా తులసి పెట్టరాదు. పెట్టించుకునే సాహసం చేస్తే వాడికి ప్రమాదమే. నేనే భగవంతుణ్ణి అనే నమ్మకం ఉన్నవాడు పర్వాలా, శ్రీకృష్ణుడు నేను భగవంతుడిని చెప్పగలిగాడు, ఆయన దాన్ని చూపించాడు. ఆ శక్తి లేనివాడు నేనే కృష్ణుడిని నా కాలి మీద తులసి పెట్టండి అంటే పెట్టేవాడికి లేదు. అప్పుడు పెట్టమన్నవాడు ఆ శక్తి లేనివాడైతే ఇక మొదలవుతుంది పతనం. అది మూలం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విష్ణుమాల్యం పేదవాడు ఎవడైనా దొరికినా, లేక సంపదలు ఉండి ఇంకా సంపదలు పెంచుకోవాలని కోరినా వాడికి ఇద్దామనుకుంటూ వచ్చేట. ఇంతలో ఐరావతం మీద ఇంద్రుడు కనిపించాడు. ఇంద్రుడి ముఖంలో దరిద్ర రేఖ కనబడింది ఈయనకి. పాప వీడికి తొందరలో దారిద్ర్యం వస్తోంది అంటే మహర్షులకి చూడగానే తెలుస్తుంది ఎవళ్ళో ఏముందో. అందుకని వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. చెబితే ఒక్కోసారి సామాన్యులకి బాధ కలుగుతుంది, కానీ ఆ బాధ కలగడం వల్ల లాభమే, వారు మన దోషాలు తొలగిస్తున్నారని అర్థం తిట్టడం ద్వారా. అందుకని పూర్వం ఏరికోరి గురువుల్ని అయ్యా మాలో లోపం ఉంటే తిట్టండి బాబోయ్ అనేవారట. ఇప్పుడు కలియుగంలో పొగడండో అనేవాళ్ళు ఎక్కువైపోయారు. పొగిడితే వద్దనే వాళ్ళు ఉంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఏది ఏమైనా ఆ ముఖం చూడగానే ఇంద్రుడికి త్వరలో దారిద్ర్యం వస్తోంది, శని పడుతోందని తెలుసుకుని నాయన ఇదిగోరా మాల్యం విష్ణుమాల్యం అని ఆ దండ ఇచ్చాట. అప్పటికే ఇంద్రుడు బెల్ట్ షాప్కి వెళ్ళొచ్చాడు. దానికి తోడు ఐరావతం మీద కూర్చుని ఉన్నాడు. ఆ లోకంలో కూడా ఒక ప్రత్యేకమైన పారావత మధ్యం అని ఒకటి ఉందిట. అప్పుడప్పుడు ఇంద్రుడు లాంటి వాడు కూడా పుచ్చుకుని భ్రష్లు అవుతూ ఉంటారు. ఏ ప్రపంచానికి వెళ్ళినా మోక్షమునకు వెళ్ళే లోపు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పై స్థాయికి వెడితే తప్ప ఈ లోపల ఉండే లోకాలు కూడా భోగలోకాలే. స్వర్గం, యక్షలోకం, గంధర్వలోకానికి వెడితే మళ్ళీ అక్కడ కూడా ఇలాగే ఈ పేటలు ఉంటాయి, ఇళ్ళు సుఖాలు ఉంటాయి, ఇక్కడికంటే కొంచెం దివ్య సుఖాలు ఉంటాయి. ఆ పుణ్యం క్షీణించాక మళ్ళీ పునర్మూషికో భవ, భూమి మీద పడ్డం తప్పదు. అందుకే ఇవి కాదురా శాశ్వత కైవల్యం పొందు, పునర్జన్మ లేకుండా చూసుకో. ఒకవేళ వస్తే నీ మీద నీకు నియంత్రణ ఉండగలిగే దివ్య జన్మ పొందు, పొందాలంటే దానికి దిక్కు భాగవతం అంటున్నాయి పురాణాలన్నీ ముక్తకంఠంతో. ఇప్పుడు ఎదురుగుండా వచ్చిన ఇంద్రునికి ఇచ్చిన దండని తాగిన మైకంలో ఇంద్రుడు వెనక ముందు చూడకుండా సహజంగా విష్ణుమాల మెడలో వేసుకోవాలి, నెత్తి మీద పెట్టుకోవాలి. దాన్ని తిరస్కారంగా అలా ఐరావతం కుంభస్థలం మీద పెట్టాట. ఏనుగు కుంభస్థలం మీద పెట్టడంతో ఆ ఏనుగు తల ధగ ధగ వెలిగిపోయింది, ఇంద్రుణ్ణి కింద బారేసింది, అదృశ్యమై వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాసుడు, ఓరి మూర్ఖుడా, నీ జీవితం బాగుపడుతుందని విష్ణుమాల నీకు ఇస్తే దానిని కుంభస్థలం మీద వేసి అవమానించావు. ఏనుగు కుంభస్థలం మీద వేయగానే ఆ పూలమాలలో ఉన్న సుగంధానికి తేనె కోసం తుమ్మెదలు వచ్చి దాన్ని పట్టుకు పీకుతూ ఉంటే దానికి మండిపోయి ఆ మాల నేల మీద పారేసి పారిపోయింది. ఈ అపచారానికి ఇదే నీకు నా శాపం. విష్ణుమాల నెత్తి మీద పెట్టుకోకుండా అగౌరవపరిచావు గనక సర్వనాశనమై నయా పైసా లేకుండా అడుక్కు తినుపో. నీకు మంచి బట్ట, తినే తిండి అన్నీ నశించిపోగాక, ఇంత ఎందుకు మూడు లోకాలలో ఉన్న లక్ష్మి కూడా సముద్రం పాలైపోగాక అని తొందరపడి చెప్పించాడు. దాంతో విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి కూడా అదృశ్యమైపోయింది. ఇంద్రుడు కటిక దరిద్రుడైపోయాడు. మంచి బట్టలు టిప్పుటాప్పుగా కట్టుకుని వచ్చిన వాడు కాస్త చింకిగుడ్డలు అయిపోయాయి, ఏనుగు మాయమైపోయింది, ఒట్టి దరిద్రుడైపోయాడు. ఇప్పుడు వీధుల్లో కూర్చుని భిక్షాటన చేసేవాడి స్థాయికి వచ్చేశాడు. కాళ్ళ మీద పడిపోయి మహర్షి రక్షించు, నన్ను శపించకు, ఆ శాపాన్ని తిప్పుకో అంటే నాయనా నేనేం కావాలని శపించలా, విష్ణు మాలని నిర్మాల్యాన్ని అగౌరవపరిచావు, దీనికి తగిన ఫలితం అనుభవించావు. ఓ రహస్యం చెబుతున్నా విను, విష్ణుమాల ఎక్కడ పడితే ఆ అవయవం పూజ్యత పొందుతుంది. ఏనుగు కుంభస్థలం మీద వేశావు కదా, తొందరలో ఆ ఏనుగు తల తెగి విఘ్నేశ్వరుడి శిరస్సుగా మారి లోకాలలో శాశ్వతంగా ప్రథమ పూజ పొందుతుందన్నాడు. అదిగో ఆతలే విఘ్నేశ్వరుడికి పెట్టిన తల తెలియ చాలామంది పట్టించుకోరు. బ్రహ్మవైవర్త పురాణంలో ప్రత్యేకంగా ఉంటుంది చూడండి ఈ విషయం. ఈ మాటే శివపురాణంలో కూడా చెప్పాడు. అంటే శాశ్వతంగా గణపతి తలగా మారిపోయింది ఆ ఏనుగు తల ఈ విష్ణు నిర్మాల్యం వల్ల. అందుకే విష్ణు అని కూడా అన్నారు శుక్లాంబరధరం తర్వాత గణపతిని. ఇంకా నువ్వు చేసిన అపచారానికి నీ ధనం పోయిందిగా, ఇప్పుడు ఆ డబ్బు రమ్మంటే రాదు, నేను పెట్టేశాను శాపం అవమానపరచడం వల్ల. నీకు డబ్బు కావాలంటే వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళు, ఆయన కాళ్ళు పట్టుకో, ఇంకెవరూ ఏం చేయలేము, కొన్ని గుర్తుపెట్టుకో. విష్ణువు దగ్గర ఉన్న నిర్మాల్యం నేల మీద పెట్టినవాడు, శంఖం నేల మీద పెట్టినవాడు, వెండి కుందెలు నేల మీద పెట్టి దీపారాధన చేసేవాడు. అందుకే వెండి ప్రమిదలు పెట్టేటప్పుడు కింద ఏదైనా ఆకైనా పళ్ళెమైనా పెట్టాలి, దీపారాధన నేల మీద చేయకూడదు. బంగారపు కుందులు నేల మీద పెట్టేవాడు, రుద్రాక్ష స్ఫటికమాల తులసి పొసలు నేల మీద పెట్టేవాడు. ఇటువంటి వాళ్ళు కటిక దరిద్రులు అవుతారు, లేదా రుణగ్రస్తులు అయిపోతారు. ఇవి పెట్టకూడదు. ఆ విషయాన్ని నేను ధర్మ సందేహాల పుస్తకాలు సుస్పష్టంగా ఏం కింద పెట్టచ్చు ఏది కింద పెట్టకూడదు, దేవీ భాగవతంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న శ్లోకాలను సంఖ్యతో సైతంగా ఇచ్చాను. మీరు కొంచెం జాగ్రత్తగా పుస్తకాలు చదివితే చెయ్యరాని పనులు ఏమిటో తెలుస్తాయి, చెయ్యవలసిన పనులు తెలుస్తాయి. ఇప్పుడు నిన్ను రక్షించగలిగేవాడు చక్రి మాత్రమే అనగా ఈయన బ్రహ్మని వెంట పెట్టుకుని ఏడుస్తూ శ్రీమన్నారాయణుడి పాదాలు పట్టుకున్నాడు. స్వామీ నన్ను క్షమించు, నేను పొరపాటును కింద పెట్టేశానవై, ఆ ఏనుగు తల మీద పెట్టాను నీ మాల్యం, దుర్వాసుడు శాపం పెట్టాడు, ఐశ్వర్యం పోయిందనగా, మూఢుడా, నీ ఐశ్వర్యం కాదురా, నీకు పెట్టిన శాపం వల్ల లక్ష్మి సముద్రం పాలైపోవాలనడంతో నా వక్షస్థలం మీద ఉండి నన్ను సేవించే నా లక్ష్మీ దూరం అయిపోయింది. ఒక గొప్పవాడు తప్పు చేస్తే అందరికీ నష్టం, సామాన్యుల తప్పు కంటే పెద్దవాళ్ళ తప్పు ప్రమాదం అన్నమాట. ఆకాశంలో ఎగిరే విమానాన్ని నడిపే డ్రైవర్ తేడా చేస్తే ఎక్కువ మందికి నష్టం, నేల మీద స్కూటర్ నడిపేవాడు తప్పు వాడికో ఇద్దరికో నష్టం. కాబట్టి స్థాయి పెరిగే కొద్దీ నష్టం ఎక్కువ ఉంటుంది. సరే అయ్యింది, ఏదో అయ్యింది. పాలసముద్రాన్ని చిలికితే మళ్ళీ సంపదలు బయటకు వస్తాయి. కామధేనువు, కల్పవృక్షం, అమృతం, నాలక్ష్మి, నీలక్ష్మి అన్నీ బయటకు వస్తాయి. వెళ్ళి పాలసముద్రం చిలకమంటే, పాలసముద్రం చిలకడం అంటే ఇదేమన్నా కృష్ణానది బ్యారేజీ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడమా, అడ్డంగా తాడు కట్టేస్తే బెత్తెండేళ్లలో మొలగడమా, కాదు కదా. మహాసముద్రం అది, మామూలు సముద్రాల కంటే క్షీరసాగరం కొన్ని కోట్ల రెట్లుంటుంది. దాన్ని చిలకడానికి ఎంత కవ్వం కావాలి, ఎంత బలం కావాలి, తాడు ఎటువంటిది కావాలి, ఏమిటి స్వామి పరీక్ష అంటే, మీ దేవతలు ఒక్కళ్ళు పాలసముద్రం చిలకలేరు, మీకు సాయం కావాలి. ప్రస్తుతం మీకు సాయం చేసే శక్తి రాక్షసులకే ఉంది. ప్రహ్లాదుడి మనుమడు, విరోచన పుత్రుడు, బలిచక్రవర్తి బలవంతుడు, ధర్మాత్ముడు, వాణ్ణి వాడి అనుచరుల్ని సాయం తీసుకోండి అనగా వాళ్ళు పెడితే తంతారేమో అన్నట్ట. నిజంగా నువ్వు పెడితే కొడతారు వాళ్ళు రాక్షసులు. కానీ ముందే నీ దగ్గర ఒక లక్షణం ఉందిగా, అందితే చుట్టూ అందపోతే కాళ్ళు, వెళ్ళడంతోనే కాళ్ళు పట్టేసుకో బలిచక్రవర్తిని, వాడు అంటాడు మన పని అవ్వడం కోసం ఏ పనైనా చేయొచ్చు అన్నారు శాస్త్ర ప్రకారంగా. అత్యావశ్యక స్థితిలో సత్కార్యం చేయడానికి పనికి మాలిన వాడిని కూడా యాచించవచ్చు, పని అయ్యాక తూనాబొడ్డు అన్నారు శాస్త్రం అది. అందుకే చాలామంది చూసారా, ఎప్పుడైనా పని అయ్యే ముందు పని అవ్వడం కోసం దాసాంజనేయ, పని అయిపోయాక వీరాంజనేయ, వీడిని మించిన వాళ్ళాడనమాట. నువ్వు ఆ పని చెయ్యి, వాడిని పట్టుకో. ఉత్తినేవాడు లొంగడు, వచ్చిన వస్తువులలో చెరిసగం తీసుకుందామను. పాలసముద్రం చిలకగా అందులో నుంచి వచ్చే గొప్ప గొప్ప పదార్థాలుంటాయి, కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం, ఉచ్చైశ్వరవం, అమృతం, కౌస్తుభమణి, ఇవన్నీ కూడా పంచుకుందామంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ముందు వాళ్ళని అంగీకరింపజేయి. మందర పర్వతాన్ని తవ్వి సముద్రంలో వెయ్యండి, అది కవ్వంగా చెయ్యండి. ఇంకా కవ్వానికి తాడు కావాలిగా, ఆ తాడుగా వాసుకిని బతిమాలుకోండి. ఈ పని చేశారంటే ఇక మీకు తిరుగులేదన్నట్ట. వెంటనే శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసుకుని బలిచక్రవర్తి దగ్గరకు వచ్చారు దేవతలు ఇంద్రుణ్ణి వెంట పెట్టుకుని. ఒరే, ఇంద్రుడు ఒంటరిగా దొరికాడు ఇంతకాలానికి, పొడి చంపేద్దాం అంటూ రాక్షసులు కత్తులు కటార్లు పుచ్చుకుని వస్తూ ఉంటే, కరుణించమని శరణు కోరుతూ మన ప్రాంగణంలోకి అడుగు పెట్టిన వాళ్ళని చంపడం ఏమిటి, మనకు ఓపికంటే యుద్ధంలో చెయ్యాలి, ఇప్పుడు వాడు యుద్ధానికి రాలా, సంధికి వచ్చాడు, తప్పుకోండి అని బలిచక్రవర్తి ధర్మమూర్తి కనుక వారిని ఆపి ఆసనమిచ్చి కూర్చోబెట్టి గౌరవించి ఇంటికి వస్తే శత్రువుని కూడా పూజించాలట. అతిథి కల పూజార్హ ప్రాకృతోపి విజానత. ఇంటికి వచ్చిన అతిథి ప్రాకృత అపి అన్నారు. ప్రాకృతుడు అంటే అల్పుడు. ఎందుకు పనికిరాని సామాన్యుడైనా మన ఇంటికి వస్తే గౌరవించాలి, ఇక గొప్పవాళ్ళు వస్తే గౌరవించకుండా ఉంటామా? అందువల్ల శత్రువైనా మిత్రుడైనా గొప్పవాడైనా ఇంకోడైనా ఇంటికి వచ్చాడు కనుక వీడిని గౌరవిద్దామని ఇంద్రుడిని గౌరవించి ఏం కావాలని అడిగితే మనం క్షీరసాగర వదనం చేద్దాం, ఇది విష్ణువాజ్ఞ, మనకి సంపదలు వస్తాయన్నట్టు. చెరిసగం పుచ్చుకుందామంటే ఒప్పుకున్నాడు బలి. ఆయనకి సంపద అవసరం కనుక అప్పుడు వెంటనే అందరూ కలిసి హరి ఆజ్ఞ ప్రకారంగా మందర పర్వతాన్ని గుణపాలతో శూలాలతో కత్తులతో బాగా తవ్వేశారు. చుట్టూత పైకి లేపారు. తీరా పర్వతం పైకి లేపగానే కాళ్ళు చేతులు కిందపడి పచ్చడైపోయి కొందరు చచ్చారు, కొందరికి చేతులు విరిగిపోయాయి, కొందరికి భుజాలు నలిగిపోయాయి, కొందరికి చేతులు అడుగు నుండిపోయి బాబోయ్ అని ఏడవడం మొదలెట్టారు. ఏలా హరికడకే గితిమి, ఎందుకు వెళ్ళాము విష్ణువు దగ్గరికి, ఎందుకు ఆయన పాలసముద్రం చిలకమన్నాడు, మనం ఎందుకు చిలుగుతామని అంగీకరించాం, ఆయన చెబితే చెప్పాడు, ఇంత మందర పర్వతాన్ని మనం పైకి ఎత్తగలమా, పీకాం అనవసరంగా, దాని కింద పడి మనం పీకులాట పడుతున్నాం, సగం చచ్చాం సగం బ్రతికాం, కాళ్ళు చేతులు విరిగిపోయాయి అని అందరూ కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉంటే అప్పుడు శ్రీహరి జాలిపడి ప్రత్యక్షమై ఎడంచెత్తు ఎత్తేసేట పర్వతాన్ని. వీళ్ళింతమంది దేవదానవులు ఎత్తలేక పచ్చడైపోయి నానా రకాలుగా తంటాలు పడుతూ ఉంటే ఆయన వచ్చి చాలా తేలికగా ఒక మల్లె చెండుని ఏనుగెత్తినంత తేలిగ్గా, పైగా సామాన్యమైన పీనుగులు అంటే వాడు ఎత్తనే కాదు, ఒక ఏనుగు మల్లె చెండు ఎత్తినంత తేలికగా దాని పైకెత్తి వాళ్ళ భుజాలు నిమిరేట అందరికీ ఆరోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, ఓపిక వచ్చింది. ఇప్పుడు ఆ పర్వతాన్ని పైకెత్తి గరుత్మంతుని వీపు మీద పెట్టాడు. నడవండని వీళ్ళతో కలిసి పాలసముద్రం దగ్గరికి గరుడు వీపు మీద ఆ పర్వతాన్ని తానే మోయించి తీసుకొచ్చి సముద్రంలో వేశాడు. ఇక మొదలెట్టండి అన్నాడు. అక్కడికి కవ్వం వచ్చింది, పాలున్నాయి సిద్ధంగా చిలకడానికి. అంటే పచ్చి పాలని చిరికి మేగడ తీయడం అనే తంతు అప్పటిదనమాట. ఇప్పుడంతా కూడా విదేశాల్లో పాలల్లోనే మిషన్ పెట్టి తీసేస్తున్నారు. వెన్నే ఆ రోజుల్లో పాల సముద్రంలో తీయటం అదే మనందరికీ మూలం, అదే ఆజ్యం. ఇంకా తాడు కావాలి కదా. వెంటనే కైలాసానికి వెళ్ళారు. పరమేశ్వరుడు మెడలో దర్జాగా బుస్సు బుస్సు అంటూ ఉన్నటువంటి వాసుకి నమస్కరించి, వాసుకి నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, అసలు ఈ శివుడికి ఏం అందం ఉంది, నువ్వు మెడలోకి వెళ్ళి చక్కగా నెక్లెస్లా ఉండబట్టి కదా ఆయనకి గౌరవం, శివుడికి ఈయన వల్ల గౌరవం అంట. అలా పొగిడేశారు బాగా. ఆహా నువ్వు ఉండబట్టి ఆ శివుడి కంఠానికి ఎంత అందం వచ్చింది. కొంతమంది అలంకారంగా ఉంటారు, ఆ అలంకారం వల్ల అవతల వ్యక్తికే గౌరవం వస్తుంది. పరమేశ్వర కంఠాభరణంగా ఉండి పరమేశ్వరుడికి వన్నీ తెచ్చిపెట్టిన వాడివి అని తెగ పొగిడి, నీ అంత గొప్పవాడు లేడు అనగానే ఈ నిజంగా బోలు నేనుండబట్టే శివుడికి గౌరవం వచ్చింది అనుకున్నట్ట. కొంతమంది ఇలా చేస్తారంటే చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఈ పొగడ్తలు మీకు ఆశీర్వచనం అనుకోవాలి తప్ప రెచ్చిపోయి నిజంగా నేను అంతవాడిని అనుకుంటే అది మళ్ళీ ప్రమాదం. ఇంతెందుకు, గురువు గారికి మీరు లేకపోతే ఉపయోగం ఏముంది, గురువు గారికి మీరే సేవ చేస్తున్నారన్నారట ఓ శిష్యురాలతో. ఇంక అక్కడి నుంచి ఏమండి, నిజంగా నేను లేకపోతే గురువుగారు బతుకులేదనుకుందిట, గరుత్మంతుడు నిన్న మనం చెప్పుకున్నట్టుగా అయిపోతుంది. అలాంటి భ్రమలు కలిగించకుండా ఎప్పటికప్పుడు సాధకులకి ఈ కథ హెచ్చరిక. వాసుకి నిజంగా పొంగిపోయాడు, అంత గొప్ప అని అనుకున్నాడు. మీకేం కావాలన్నాడు. ఆ ఎల్లా పాల సముద్రం చిలుకుతున్నాం, ఆ పాల సముద్రంలో వేసినటువంటి మందర పర్వతానికి చుట్టూ త కవ్వపు తాడుగా నువ్వు ఉండు అనగానే ఓ ఒప్పేసుకున్నాడు. ఈయన తీసుకొచ్చారు మందర పర్వతానికి 3 చుట్లు చుట్టారు. చుట్లు చుట్టి పడగలు ఒకవైపుకి తోకో పక్కకి వస్తుంది కదా. వచ్చిన తర్వాత దేవతలంతా, మేము తలకాయ పట్టుకుంటాం, రాక్షసుల్లారా మీరు తోక పట్టుకోండి అనగానే వీళ్ళకి మండిపోయింది. తోక అంటే కాళ్ళు, మీరు తలకాయ పట్టుకుంటే మేము కాళ్ళు పట్టుకుంటామా. ఇది ఒక మళ్ళీ పిచ్చనమాట. అసలు దేవతలకు కావాల్సిందేదిలేండి, వాళ్ళ టెక్నిక్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి.